అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిశరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దముష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. ఈ పురాణం అయ్యేదాకా నేను చెప్పడం మర్చిపోయినా మీరే చెప్పండి. విష్ణు పురాణమునకు అదొక నియమం ఉన్నది. శివకేశవ అభేద తత్వం పాటిస్తూ ఆ ఇద్దరికి సంబంధించిన అపూర్వ మంత్ర అనుష్ఠానం తప్పక చేసి తీరాలి అని శాస్త్రం అన్నమాట. ఇందులోనే చెప్పాడు, బ్రహ్మగారు సృష్టి ప్రారంభిస్తున్నప్పుడు ఎన్నో విఘ్నాలు వచ్చాయి కదా, అందరికీ విఘ్నాలు వస్తాయి ఈ సృష్టిలో. మంచి పనులు చేయాలనుకున్న వారందరికీ ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. శ్రేయాంసి బహువిఘ్న అని మంచి పనుల యందు ఎన్నో విఘ్నములు వస్తాయి, చెడ్డ పనికి విఘ్నం రాదట. ఓ పాపాత్ముడు దొంగతనం చేయడానికి వెడితే వాడికి అన్ని అనుకూల వాతావరణాలు కనపడతాయి. అదే ఇతరులకు దానం చేయాలనుకుంటే ఆటంకాలు వస్తాయి. దానం చేద్దామనుకుంటే అయితే పుచ్చుకునేవాడు దొరకడు, తీరా దొరికితే ఆన్లైన్ పేమెంట్ అంటాడు. పేమెంట్ చేద్దామంటే అప్పటిదాకా పనిచేసిన నెట్ బ్యాంకింగ్ పనిచేయదు. అదే పాపిష్టి పనులకైతే అన్నీ పనిచేస్తాయి. ఎందుకంటే విఘ్నాలు కలగజేసే కొన్ని శక్తులు యామ్యాది శక్తులు అని పిలువబడే శక్తులు వీలున్నంత వరకు మనిషిని ఏదో రకంగా భ్రష్టుని చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ శక్తులకి యామ్యాది శక్తులు అని పేరు. అంటే యమలోకమునకు తీసుకుపోయే శక్తులు అన్నమాట. యామ్యము అంటే యమునికి సంబంధించిన శక్తులు. యముడి దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళాలి అని కోరుకుంటాయటవి. యముడికి కూడా తన లోకం కళకళలాడిపోతూ ఉంటే ఆయనకి ఇష్టమే. పాపాత్మను నాలుగు పీకి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం ఆయనకి ఇష్టమే. కొన్ని కొన్ని నవ్వు వస్తాయి కానీ ఆ మధ్యన పాపం మా దగ్గరకు ఒక ఆయన వచ్చి, నేను ఈ మధ్యనే ఒక వృత్తి అనుకున్నానండి, అది కళకళలాడేటట్టు దీవించండి అన్నాడు. దీవించే ముందు కొంచెం వెనక ముందు చూస్తానండి, ఇంతకీ నువ్వేం పడుకున్నావు అంటే శ్మశానం పడుకున్నానండి అన్నాడు. అది కళకళలాడేలా ఉండేటట్టుగా నేనేం దీవించను, మరి దీవిస్తే మనకి ఇబ్బంది, దీవించకపోతే వాడికి ఇబ్బంది, ఎవరు బాధ వాడిది కదా. అందువల్ల ఏ వృత్తిలో ఉన్నవాడైనా ఆ వృత్తి కళకళలాడాలి, అక్కడికి 10 మంది రావాలి, ఆదాయం రావాలని కోరుకుంటూ ఉంటారు. అదొక లక్షణం. సరే, అలాగే యామ్యులు కూడా అలాగే కోరుకుంటారట. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదో వాళ్ళతో ఎక్కువ మాట్లాడేలా చేస్తారు. ఎవరికి మంచి పనులు చేయాలని ఉంటుందో వారికి ఆటంకాలు కలగజేస్తారు. కాశీ వెళ్ళాలనుకున్న వాడిని రాకాశీలో పట్టుకుంటాడు విఘ్నదేవత. అదే పాపపు ప్రదేశానికి వెళ్ళేవాడిని పట్టుకోడు. అలాగే బ్రహ్మగారికి కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాల నుంచి బయటపడడానికి అనుక్షణం ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలని కలిపి అనుష్ఠానం చేశాడు ఆయన. సంపుటీకరణ చేసి అనుష్ఠానం చేశాడు. క్రమంగా ఆయన సృష్టి పెరిగింది. నిన్న మనకి స్వయంభవ మనువు గురించి చెప్పాం కదా, చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత వచ్చే సృష్టి గురించి చెప్పుకుందాం. బ్రహ్మగారికి శరీరంలో ఒక రకమైన వికారం పుట్టింది. అప్పుడు ఆయన శరీరం ఎర్రగా ఉండే శరీరం నల్లగా మారిపోయింది. అప్పుడప్పుడు ఎవరికైనా రంగుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు తెల్లగా ఉండి తర్వాత నల్లబడిన వాళ్ళు చూశాను నేను. చిన్నప్పుడు నల్లగా ఉండి ఏ కారణం చేతనో మధ్యలో తెల్లబడిన వాళ్ళు ఉంటారు. అలాగే పద్మవర్ణంలో పరమసుందరుడిగా సుకుమారుడిగా ఉండేటటువంటి బ్రహ్మగారు హఠాత్తుగా నల్లబడిపోయాడు. ఇదేమిటి నా రంగు మారింది అనుకున్నాడు ఆయన. తమోగుణము నన్ను ఆవరించింది అందువల్ల నల్లబడ్డాను అని గ్రహించాడు. తమస్సు అంటే చీకటి. గుణములలో తమోగుణమును గుణమున్నది. నిజానికి పైపై అర్థం తమస్సు అంటే చీకటి. చీకటి అనేది ఒక రంగు ఎలా అవుతుంది, గుణం ఎలా అవుతుంది అంటే నీ మనస్సులో రాకూడని ఆలోచనలు వచ్చాయి. చెయ్యరాని పనులు చేయాలనే కోరిక వచ్చింది. అది తమోగుణము యొక్క లక్షణం. తమోగుణ ప్రధానుడికి నిద్ర ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు అంటే వార్ధక్యంలో వచ్చే నిద్ర పక్కన పెట్టండి. వార్ధక్యం వచ్చినప్పుడు శరీరం మన మాట విందవు. అప్పుడు మన శరీరంలో ఏ అవయవాలు పనిచేయవు. కానీ యవ్వనంలో ఉన్నప్పుడు, ఇంచుమించు ఒక 50-60 ఏళ్ళ లోపు ఉన్నప్పుడు మనిషికి ఎక్కువ నిద్ర పనికిరాదు. అతి నిద్ర, దాంతోపాటుగా ఆవులింతలు పనికిరావు, తిండి ఎక్కువగా తినడం పనికిరాదు, ఎవడు చెప్పినా వినకుండా మూర్ఖత్వంతో వినడం పనికిరాదు. ఇవన్నీ తమోగుణ లక్షణాలు. కొంతమంది చూడండి మీరు, ఎవరు ఏం చెప్పినా నేను చచ్చినా వినండి అంటాడు. చచ్చాక ఇంక వినేదేముంది, బతికుండగానే వినాలి. ఎవడి మాట వినని మొండితనం ఉంటుంది. అంత మొండితనం అత్యంత ప్రమాదకరం. ఈ మొండితనంతో తమోగుణంతో ఎవరి మాట వినక పెద్దల మాట వినకపోతే వాడు దుర్మరణం పాలవుతాడని శాస్త్రాలు చెప్పాయి. దుర్యోధనుడు ఎవడి మాట విన్నన్నాడు, తండ్రి మాట వినలేదు, కృష్ణుడి మాట వినలేదు, వాడి తొడలు విరిగి తుక్కు తుక్కై దిక్కులేని చావు చచ్చిపోయాడు. రావణుడు ఎవడి మాట వినలేదు, తమోగుణ ప్రధానుడయ్యాడు. ఎందుకు పనికిరాకుండా తలలు తెగి కింద పడ్డాయి. ఆ తలల మీద కైలాస పర్వతం ఎత్తాడు ఒకప్పుడు. శివుడంతటి వాడిని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు నక్కలు గ్రద్దలు ఎత్తుకుపోయాయిట. గృధ్రపాదై శివశివ తాని లుఠంతి గృధ్రపాదై అంటాడు మహానుభావుడు కాళిదాసు గారు. నిజానికి ఇది కాళిదాసు రాసింది కాదు, హనుమంతుడే పూర్తి చేశాడు. దాన్ని కాళిదాసు మళ్ళీ కనిపెట్టి తన మంత్రశక్తితో చెప్పాడు. శివశివ అటువంటి తలలు, శివుణ్ణి మోసిన తలలు గృధ్రపాదై గ్రద్దల పాదముల చేత తన్నుకు పోబడ్డాయి. వాడి తలకాయలు ఎత్తుకుపోయాయండి గ్రద్దలు. ఇదేం ఒట్టుట్టి మాట కాదు, వాడి తలలు అక్కడ కనపడలా. చాలా తలలే గ్రద్దలు తన్నుకుపోయి వాడి శరీరం చివరికి ఎందుకు పెరిగిరాకుండా కింద పడిపోయి అవమానం పాలయ్యింది. కారణం ఎవడి మాట విన్నావు అన్నాడు. తండ్రి మాట వినడు, తాత మాట వినడు, బ్రహ్మ మాట కూడా వినడు. ఇది తమోగుణం అంటే. ఇంకా తిండికి అర్థం లేదు, వ్యసనములకు కూడా అర్థం ఉండదు. ఇక ఎవరిని చూసినా వారికి ద్వేషం తప్ప ప్రేమ ఉండదు. ఎంత పరాకాష్ఠ అంటే తమోగుణము యొక్క లక్షణము ఎంత పాపానికైనా తీసుకువెడుతుంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే, సోర్పణకు మొగుడు విద్యుజ్జీఫుడు సొంత బావ ఎదురైతే కత్తితో నరిక వదలవారేశాడు యుద్ధరంగానికి వెళ్ళి. ఏ నువ్వు బావాలేదు జావాలేదు, యుద్ధరంగంలో నాకు ఎవడైనా ఒకటే, నాకు రక్తం చూస్తే పిచ్చెక్కిపోతుంది, ఇంకా 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 రక్తం కళ్ళ చూడాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది అని యుద్ధానికి వెళ్ళి చంపేశాడు. అప్పుడు సోర్పణకు వచ్చి ఇదేమిటి నా భర్తను చంపావు, నీ భావన చంపావంటే నేనేం చేయనే, ఇదే తమోగుణం. వాడే ఒప్పుకున్నాడు, నాకు యుద్ధానికి వెడితే అదో వెర్రి గంగ వెర్రులు అంటారా అలా అయిపోతుంది. గంగానది ప్రవాహం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవహిస్తుంది. మీరు ఎప్పుడైనా సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో కాశీ వెళ్ళండి, గంగ వెర్రులు అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు అందులో స్నానం చేయలేము, సుడులు తిరుగుతూ వెళ్ళిపోతుంది అన్నమాట గంగ. అలాగే కొంతమందికి రక్తం చూస్తే పిచ్చి పెరిగిపోతుంది. అలా యుద్ధం చేయాలనిపిస్తుందట, చంపేయాలనుకుంటూనే ఉంటారట. నాకు లక్షణం అది. అయినా రాక్షసులకి ఒక భర్త ఏమిటి, ఓ భార్య ఏమిటి, నువ్వు వెళ్ళి దండకారణ్యంలో బోలెడంతమందిని వెతుక్కో అని సలహా చెప్పి పంపేశాడు దండకారణ్యాన్ని. ఇది తమోగుణం యొక్క లక్షణం. అదే భగవద్గీతలో పదే కృష్ణుడు చెప్పాడు. బాగా నిద్రపోవడం, ఎక్కువగా తిండి తినడం, ఎవరి మాట వినకపోవటం, పాచిపోయిన ఆహారం అంటే ఇష్టపడటం, అందులో పాచిపోయిన ఆహారాలు కూడా ఇష్టపడతారట. సద్దన్న వాసన వస్తుంది కదా, అది కూడా తినేస్తారట. ఇవన్నీ వాళ్ళ లక్షణాలు, తమోగుణ ప్రధాన లక్షణాలు. యాతయామం అంటే జాము గడిచిపోయిన ఆహారం తినాలి అనుకుంటారట. వేడి వేడి ఆహారం తినడానికి ఇష్టపడరట వాళ్ళు. సాధారణంగా సత్వగుణం కలిగిన వాళ్ళు కొంచెం వెచ్చగా, మరీ వేడిగా కానీ మరీ చల్లగా ఉన్న పదార్థాలు తినరు. వాళ్ళ లక్షణం ఏమిటంటే కవోష్ణం, ఎక్కువ వేడి తక్కువ వేడి కాకుండా మధ్య రకంగా ఉండే వేడితో ఉండే పదార్థాలు తింటారు. కాస్త గోరువెచ్చగా ఉన్న పాలు అవి తాగుతారు. కానీ ఈ తమోగుణ ప్రధానులు బాగా చల్లబడిపోయిన కూడు, బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పానీయాలు తాగుతారు. ఇవన్నీ వాళ్ళ లక్షణాలట. రసం లేని పదార్థం తింటారు, అంటే ఎండిపోయిన మెతుకులు తింటారు. పలావ్ అంటే ఏంటనుకుంటారు అదే అని నేను అలా కృష్ణుడు చెప్పాడు. మళ్ళీ నన్ను అడగకండి, నా ఫుడ్ మీద పడతావా అని. ఈ మధ్యన కనిపించిన స్వామీజీ మీద అలా పడిపోవడమే కదా మన పని. ఎవడు ఏం చెప్పితే దాని వెనకాతలు ఎక్కడో మొక్క పట్టుకోవడం ధర్నా. ప్రతివాడికి మనోభావం అంట. అసలు మనస్సు అనేది నీకుంటే మనోభావం ఒకటి ఉంటుంది. నీ మనస్సే నీకు తెలియదు, నీ మనస్సు దేని మీద లగ్నం అవ్వదు. మళ్ళీ భావం ఒకటి ఏమన్నా అంటే గొడవ. ఈ మందతో మనసు ఎందుకని క్షమార్పణ చెబితే వదిలిపోయింది అన్నిటికీ ఒకటి అనమాట, నన్ను క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ, ఇది ఈయనకి సరిపోతుంది. చివరికి ఈ స్థితి తీసుకొస్తున్నారు. పురాణంలో ఏం చెప్పండి, ఎక్కడో ఉంటుంది మధ్యలో ఒక ముక్క, అది దీనికి దానికి సంబంధం ఉండదు. ఆ కాస్త ముక్కే తీసుకుని కొన్ని దరిద్రపు టీవీలు ఉన్నాయి, నవరంధ్రాల టీవీలు, అవి 24 గంటలు చూపించడం, ఇంకా అక్కడి నుంచి జనాలు వెంటబడ్డం. మనకి హైందవ ధర్మం వద్దు, వేదం వద్దు, కేవలం మన కులం. ఆ కులంలో అసలు వాడు అన్నాడో లేదో తెలియక ఏదో పట్టుకోవడం, దాంతో అవతల వాడు బాధపడడం, పురాణాలు మానేద్దాం అంటాం వాళ్ళు. అలా మానేలా చేసేయడం కోసం ఈ కుట్ర దొరుకుతుందిట. పురాణములు చెప్పడం మానేస్తే 5 కోట్లు ఇస్తానన్నాడు నాకు ఒకడు. ఇంకెంతకంటే ఆశ్చర్యం ఉంది, మీరు చెబితే తెల్లబోతారు. నా ఇంటికి రాయబారం వచ్చారు, మీరు పురాణాలు మానేస్తే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళ వల్ల ఎక్కువగా ప్రజలు వింటున్నారు, మా మతంలోకి వస్తే 10 కోట్లు ఇస్తాం. మతంలోకి మీరు ఎలాగో రారని మాకు అర్థమైపోయింది, కనీసం పురాణాలు మానేసి ఇంట్లో మూసుకు కూర్చుంటే 5 కోట్లు ఇస్తారట. 5 కోట్లు ఎఫ్డి వేసుకుంటే నెల నెల వడ్డీ వస్తుంది, దాని మీద బతకచ్చని. ఇంత దారుణం. ఇందులో నేను అసత్యం చెప్పట్లా, రవ్వంత అతిశయోక్తి లేదు, అవి చెప్పడానికి కూడా వీలు లేని విషయాలు అవి. దాన్ని బట్టి ఈ ధర్మాన్ని అడగదొక్కడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో చూడండి. అయితే డబ్బిచ్చి కొండాలి, డబ్బుకి లొంగకపోతే వీడిని పడగొట్టడానికి ఏదో ప్రయత్నం చేయాలి. పుణ్యాత్ముల్ని అలా ఇంట్లో కూర్చోబెడతారు. ఇవన్నీ కూడా తమో గుణం యొక్క లక్షణాలు అన్నారు. పూతి పర్యుషితం తథ, పూతి అంటే వాసన వచ్చినది. సాధారణంగా కొంతకాలం పోయాక ఆహారం వాసన వస్తుంది, ఇప్పుడు ఇంకా కాలుష్య ఆహారం కనుక పొద్దుటి వండిన అన్నం మధ్యాహ్నానికే వాసన వస్తుంది, రాత్రి వండిన అన్నం పొద్దున్నదాకా చద్దన్నం తినే అవకాశం లేకుండా పోయింది. అలా వాసన వస్తున్న ఆహారమును, దుర్వాసన వస్తున్న ఆహారమును, తెలుగులో అంటే కంపు కొడుతున్న ఆహారమును పూతి అంటారు. పకారు కార్వల పూ అన్నమాట. ఇటువంటి ఆహారం తినకూడదు. ఇది భగవద్గీతలో చెప్పారు, ఇది విష్ణు పురాణంలో చెప్పారు. పర్యుషితము అనగా దూషితమైన ఆహారం, తల వెంట్రుకలు పడిన అన్నం, ఏగలు చేమలు దోమలు మొదలైనవి పడిన అన్నం, ఇటువంటి ఆహారములు తాకూడదు. టీ పెట్టి అక్కడ కాసేపటికి మర్చిపోయారు, ఆ చల్లారిన టీలో ఏగో పడింది లేదా చీమలు అందులో పడ్డాయి, వాటిని వడగట్టి మళ్ళీ వెచ్చ చేసుకుని తాగితే లేని రోగాలు వస్తాయి, నీ మనస్సు కలుషితం అవుతుంది, ఇది పర్యుషిత ఆహారము అన్నారు. ఇటువంటివి స్వీకరించకూడదు. ఇవన్నీ తమోగుణ ప్రధానుల లక్షణం, తమోగుణాన్ని పెంచుతాయి. ఈ తమోగుణం హఠాత్తుగా భగవంతుడైన బ్రహ్మని కూడా పట్టుకుందిటండి. కారణం ఏమిటో తెలిసిన, నేనే సృష్టి చేస్తున్నాను అనే భావన రావడం వల్ల. ఆయన ఆహారం వల్ల తమోగుణం తెచ్చుకోలేదు, ప్రవర్తనతో తెచ్చుకున్నాడు. అది కూడా ఒక క్షణకాలం ఆయనకి ఒక అహంకారం వచ్చింది, ఇంత సృష్టి చేస్తున్నాను నేను, స్వయంభవ మనువుని, శతరూపాదేవిని, ప్రజాపతులను, మహాత్ములను సృష్టించాను, వేదములను లోకానికి అందించాను అనుకున్నాడో లేదో ఆయన శరీరం నల్లబడిపోయింది. భయంకరమైనది ఈ అహంకారాది లక్షణాలు. వీటి వల్ల బ్రహ్మ శరీరమే నలుపెక్కగానే చిచ్చి ఈ శరీరం మనకి ఇక పనికిరాదు అనుకుని ఆయన ఆ శరీరం విడిచి మళ్ళీ కొత్త శరీరం ధరించాడు. ఇది బ్రహ్మకున్న శక్తి. బ్రహ్మగారు వద్దనుకుంటే ఆ పాత శరీరం విడిచి క్రొత్త శరీరం ధరించగలడు. పాము కుబుసం విడిచినంత తేలిక విడిచిపెట్టేస్తాడు ఆయన. ఆ పాత శరీరం పక్కన పడిపోతుంది, మళ్ళీ కొత్తగా పాత శరీరం కంటే అందమైన శరీరంతో ఉండగలడు ఆయన. ఇప్పుడు ఈ నల్లబడిపోయిన పాత శరీరం నుంచి కొంతమంది పుట్టుకొచ్చారు. బ్రహ్మ శరీరం వ్యర్థం కాదు, అందుకే ఆ శరీరం నుంచి కొంతమంది భేకరాకారులు పుట్టారు. వాళ్ళు పుట్టడంతో కామం కామం అంటూ పుట్టుకొచ్చారు, బ్రహ్మనే కౌగిలించుకోబోయారు. ఒరే నేను పురుషుండిరా అంటుంటే విరిపించుకోకుండా భేదపడ్డారు. వెంటనే అప్పుడు ఆయన చి దూరంగా పండి అన్నట. అప్పుడు వాళ్ళు మా రక్ష అని కొందరు అన్నారు, జక్ష జక్ష అని కొందరు అన్నారు, తినండి తినండి అన్న వాళ్ళందరినీ యక్షులు అన్నారు. రక్షించవద్దు రక్షించవద్దు, ఈ బ్రహ్మని తుక్కు చెయ్యండి అని పలికిన వాళ్ళని రాక్షసులు అన్నారు. భక్షించమన్నవాళ్ళు యక్షులయ్యారు, రక్షించవద్దు అన్నవాళ్ళు రాక్షసులయ్యారు. అలా పుట్టింది రాక్షసత్వం. ఇది మనకి పుష్టి పురాణము చెబుతోంది. దాదాపు అన్ని పురాణాలు ఒకటే. నేను ఆశ్చర్యపోతున్నది ఏంటంటే విష్ణు పురాణములో ఉన్న శ్లోకములు యథాతథంగా భాగవతంలో కూడా ఉంటాయి కొన్ని. ఎందుకని కథ ప్రధానమైనది అదే కనుక. కానీ వీటిల్లో తక్కినటువంటి మంత్ర విశేషాలు అవి కొంచెం తేడాగా ఉంటాయి. అన్ని పురాణాల్లో కొన్ని ముఖ్య లక్షణములు మాత్రం మారవు. ఇప్పుడు బ్రహ్మగారు నా శరీరం అపవిత్రం అవ్వడం వల్ల రాక్షసులు యక్షులు పుట్టుకొచ్చారు, వీళ్ళని ఎక్కడ పెట్టాలి, వీళ్ళకి ఏదో స్థానం చూపించకపోతే నా మీదే పడేటట్టున్నారు అనుకుని, ఒరే నాయనలారా మీరు ఇక్కడ ఉండడానికి పనికిరారు, భూలోకం యక్షలోకం మొదలైన ప్రాంతాలకి పండి, నిత్యం గురుద్రోహం చేసేవాళ్ళు, శివకేశవుల ఆరాధన చెయ్యని వాళ్ళు, తినకూడనివి తినేవాళ్ళు, సంధ్యా సమయంలో నిద్రపోయేవాళ్ళు, జుట్టు విరబోసుకున్నటువంటి వాళ్ళు, గోళ్ళు నోట్లో పెట్టి కొరుక్కునేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని పట్టుకోండి అని పంపేశాడు. అమ్మాయి అనుకుని వాళ్ళంతా అలాంటి వాళ్ళని వెతుక్కుని వాళ్ళ శరీరాలను ఆవహించి ఆహారం సేకరించడం మొదలెట్టారు. కాబట్టి రాక్షసులు పట్టుకోవాలంటే మిమ్మల్ని ఎవరినైనా మీరు వెంటనే ఏం చేయాలి, ముందు జుట్టు విరబోసుకుని తిరగాలి, ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనుకుంటూ నోట్లో ఎప్పుడు గోళ్ళు కొరుక్కుంటూ ఉండాలి, గడప దగ్గర సంధ్యా సమయంలో కూర్చోవాలి, సంధ్యా సమయంలో నిద్రపోవాలి, తినకూడని పదార్థాలు తినాలి, త్రాగకూడనివి తాగాలి, తిట్టకూడని వాళ్ళని తిట్టాలి. నాగోటి పురాణం చెప్పేవాళ్ళని రోజు తిట్టుకోండి, రాక్షసులు వచ్చి మీలో కూర్చుంటారు. ఈ విధంగా రాక్షసులకి యక్షులకి కొన్ని లోకాలు కొన్ని ప్రాణులు కొన్ని స్థానాలు కొన్ని ఆహారాలు కనిపించాడు ఆయన. కల్పించి ఈ పట్టు ఇంకా సృష్టి ఎవరిని చేద్దామని చూస్తుంటే రజోగుణంతో ఉన్న ఆయన శరీరం నుంచి గంధర్వులు అసురులు నాగులు పుట్టుకొచ్చారు. క్రమంగా జాతులు ఎక్కువయ్యాయి. సత్వగుణం నుంచి దేవతలను సృష్టించాడు. ఈ మూడు గుణములు సమపాళ్లల్లో ఒక్కొక్కళ్ళు ఎక్కువగా ఒక్కొక్కళ్ళు తక్కువగా మొత్తం మీద త్రిగుణములు ఉండేటట్టుగా చూసుకుని మానవుల్ని సృష్టించాడు. అందుకే మానవుల్లో మూడు గుణాలు ఉంటాయి. కొందరిలో సత్వగుణం శాంతం ఎక్కువ ఉంటుంది, కొందరిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొందరిలో తమో గుణం ఎక్కువ ఉంటుంది. ఈ గుణాలు వారి వారి కర్మల్ని బట్టి హెచ్చు తగ్గులుగా ఉంటాయి. మొత్తం మీద త్రిగుణాలతో కూడిన వాళ్ళే పుట్టారు వీళ్ళు. వీళ్ళకి ముక్తి పొందడానికి కావలసిన మార్గం కూడా ఇచ్చాడు. ముక్తి పొందడానికి ఆదర్శంగా స్వయంభువ మనువులు చూపించాడు, వశిష్ఠుడి వంటి ఋషులను చూపించాడు. ఈ ఋషుల మార్గంలో వెళ్ళండి అన్నాడు. ఏ ఋషి అయినా మహాతపస్సు చేస్తే వాడు మళ్ళీ ఒక పరంపర సృష్టించవచ్చు. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన శంకరాచార్యులు వారు కృతయుగంలో లేడు కదా, శంకర పీఠాలని మనం ప్రమాణంగా సేకరించవచ్చా అని అడిగాడు. ఎంత మేధావో మహానుభావుడు, మరి ఏం తింటాడో తెలియదు. దానికే విష్ణు పురాణం చెప్పింది. ఆనాడు వశిష్ఠుడు మహాతపస్సు చేసి తన తపశ్శక్తితో వశిష్ఠ పీఠం పెట్టాడు. ఆ తర్వాత ఆయన మనవడు పరాశరుడు పరాశర పీఠం పెట్టాడు. వ్యాసుడు ఇద్దరికంటే ఇంకా హై లెవెల్కి వెళ్ళి వ్యాసపీఠమే స్థాపించాడు. అంతటి వ్యాసుడు శంకరాచార్యులు వారిని భోజనానికి పిలవమని మండల మిశ్రుడికి చెప్పాడంటే మా శంకరాచార్యుల వారు ఎటువంటి గురువు ఒకసారి ఆలోచించండి. శంకర శంకర అది ఏ యుగమన్నదక్కర్లా. తపస్సు చేసిన వాడు ఎవడైనా ఒక పీఠం స్థాపించే శక్తి పొందుతాడు. కాకపోతే అంతటి ఇంద్రియ నిగ్రహం అంత శక్తి కావాలి. భవిష్య పురాణంలో కూడా చెప్పారు కదండి, కలియుగంలో కూడా కొందరు మహాత్ములు ఉంటారు. వాళ్ళు తమ తపశ్శక్తితో ఒక ఉన్నతమైన పరంపరను ఒక పీఠాన్ని స్థాపిస్తారు. వాళ్ళు కూడా నడిచే దేవుళ్ళు అవుతారని చెప్పారు. కాబట్టి శంకరాచార్యుల వారిని ఓ మాదిరి వారితో పోల్చడానికి వీల్లేదు. వ్యాసుడు విష్ణువు, శంకరుడు శంకరుడు. అందుకే సుస్పష్టంగా చెప్పారంట, శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి సోత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః అన్నారు. వ్యాసుడంటే విష్ణుస్వరూపుడు, శంకరుడు శివస్వరూపుడు. ఒక ఆయన సూత్రం రాశాడు, ఇంకొక ఆయన భాష్యం రాశాడు. వ్యాసుడు సూత్రం రాస్తే ఆ సూత్రాలకి శంకరుడు భాష్యం రాశాడు. అందుకే సూత్ర భాష్యకృతౌ, సూత్రము దానికి భాష్య అంటే వ్యాఖ్యానము. ఈ రెండూ రాసిన భగవంతౌ ఇద్దరు భగవంతులకి, శివకేశవులకు, పునఃపునః మళ్ళీ మళ్ళీ నమః నమస్కారం చేస్తున్నారు. ఒకసారి కదట, మళ్ళీ మళ్ళీ నమస్కారం చేయాలి. అందుకే భగవంతౌ పునఃపునః అన్నారు. ఒక్కసారి దండం పెట్టడం కాదు, పదే పదే నమస్కరించాలి. అలా వారిద్దరికీ వందే, నమస్కరిస్తున్నాను వారిద్దరిని గురించి అని ఎప్పుడో మహానుభావులు చెప్పారు. ఆ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఇంకా అధర్మం పెరిగితే అంతటి తపస్యాలు అరుదైన వాళ్ళు అప్పుడప్పుడు వస్తారట. కానీ వాళ్ళు ఒకటి అరా ఉంటారు. కలియుగంలో పాపాత్ములు, కపటులు, నీచులను ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువగా ఉంటారట. అందుకే కలియుగంలో కొన్ని సందర్భాల్లో ఈ పీఠాలంటే కూడా మనకి భయం కలుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంది ఇది కలి ప్రభావం, మనం ఏం చేయలేము. కలిలో అన్ని లక్షణాలు ఉంటాయి. శుక్రాచార్యుడు అంతటి వాడు రాక్షసులు గురువు అయ్యాడంటే మరి కాల ప్రభావం కాకేవటండి. శుక్రుడు గురువు కంటే గొప్పవాడు అయితేనే గురువు గారి మీద ఉన్న పట్టుదల వల్ల, మాత్సర్యం వల్ల రాక్షసుల్ని ప్రోత్సహించాడు. నిజానికి శుక్రుడు పిలిస్తే విష్ణువు తక్షణం ప్రత్యక్షం అయ్యేవాడు. గురువు గారి కంటే, బృహస్పతి కంటే 1000 రెట్లు ఎక్కువ శక్తి కలిగిన వాడని చెప్పారు పురాణాలు. మీరు ఒకసారి ఆలోచించండి, బృహస్పతి దగ్గర ఇప్పటికీ మృత సంజీవన విద్య లేదు. ఆ విద్యని మెప్పించి శివుణ్ణి పొంది శివుడి కడుపులోకి వెళ్ళి కూడా బతికినవాడు శుక్రాచార్యుడు. అయితేనే ఆయన ఉద్యోగం సరిహద్దు కాదు. మనం ఎంత గొప్పవాడమైనా, మన పీఠం ఎంత గొప్పదైనా, ఎవరిని పెడితే వాడిని ప్రోత్సహించకూడదు. పాపాత్ముల్ని తీసుకెళ్ళి అందరం ఎక్కించామంటే వాడి వల్ల ప్రమాదం వస్తుంది. అక్కడ కలియుగంలో ఎక్కువ మంది దెబ్బతింటారట, తపశ్శక్తి దుర్వినియోగం చేసి పాడైపోతారట. అటువంటి వాడు కూడా బాగుండాలి. వాళ్ళంతా సరి అయిన మార్గంలోకి వెళ్ళాలి అని కోరుకోవడం కోసమే మనం పురాణాలు వింటున్నాం. పురాణములు మనకి గొప్ప సందేశం ఇస్తాయి. పురాణాలు మనకి ఇచ్చే సందేశం, వారి పిచ్చివాడా ఈ తుచ్చమైన ధనం కోసం పనికిమాలిన వాళ్ళని ఆశ్రయించకరన్నారు. పనికిమాలిన వాళ్ళని ఆశ్రయిస్తే, పనికిమాలిన వాడిని పదవులో కూర్చోబెడితే సమయం చూసి వాడు వీడిని పడగొట్టేస్తాడండి. అది నిన్నటిదాకా గురువుని దండం పెడతాడు, మర్నాడు తేడా వచ్చిందంటే రోడ్డు మీద పారేస్తాడు. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః. పాపాత్ములు అవ్యవస్థిత చిత్తులకి కొన్ని లక్షణములు ఉంటాయి. వ్యవస్థిత చిత్తుడు అంటే నిలకడ కలిగిన మనస్సు కలవాడు. కొందరి మనస్సు నిలకడగా ఉంటుంది, మార్పు ఉండదు. చీటికి వాటికి కోపం వచ్చి బ్లాక్ చేయడాలు, చీ నువ్వు పనికిరావు అండం, ఇలాంటివి ఉండవు. ఒకసారి గురువు అనుకుంటే యావత్ జీవితం ఆ గురువు మీద అలాంటి భక్తితో ఉంటే వారిని వ్యవస్థిత చిత్తులు అంటారు. జగద్గురువుల మీద హరిగారికి ఉన్న భక్తి లాంటిది వ్యవస్థిత చిత్తం. దీనికి వ్యతిరేకంగా కొంతమంది ఏం చేస్తారు, క్షణే తుష్ట, ఒక క్షణం గురువు మీద ప్రేమ చూపిస్తారు. గురువుని దేని మీదనా కాసేపు ప్రేమతో ఉంటారు, అంతలోనే కోపము పొందుతారు. వితుష్టాశ్చ క్షణే క్షణే, క్షణక్షణం వాళ్ళ మనస్సులు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు వాడి మనస్సు. ఇవాళ ప్రేమ వస్తుంది, ఏమండో గురువుగారు మీకు కంకణం వేస్తానంటాడు, చేతికి కంకణం వేస్తాడు. మర్నాడు కోపం వస్తుంది, నా కంకణం నాకు ఇచ్చేయి అంటాడు. కంకణం అంటే తీసుకుపోతాడు అనుకోండి. ఈ మధ్యన ఒక ఆయన ఏం చేశాడు తెలుసా, గురువుగారి కోసం మేకడ పట్టుకొచ్చాడు. మేకడ తిన్నాక మర్నాడు కోపం వచ్చి నేను పెట్టిన మేకడ కక్కేయి అన్నాడు. ఎలా కక్కుతాడు, అది నిన్న తిన్నాడు ఆయన. ఆ మేకడ ఎక్కడికి వెళ్ళిందో ఆయనకు కూడా తెలియదు, గురువుగారికి కూడా. ఇప్పుడు ఆ మేకడ ఇమ్మంటే లోగడ పెట్టిన మేకడ ఎలా వస్తుంది. ఇది అవ్యవస్థిత చిత్తుల లక్షణం. అందుకే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర, నిలకడలేని మనస్సు కలిగినటువంటి వాడి ప్రేమ కూడా ప్రమాదమే. అటువంటి వాడి దగ్గర అసలు ఉద్యోగం చేయకూడదు, ఎప్పుడు ఏం దొరుకుతో తెలియదు. అందుకనే విడిచిపెట్టన్నారు. కలియుగములో అటువంటి వారిని ఆశ్రయించేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మగారి రజోగుణం మూల కారణం అయ్యింది. మానవులలో విచిత్రమైన లక్షణములు చోటు చేసుకునేవాళ్ళు పుట్టుకొచ్చారు. ఇలా రకరకాల జాతుల్ని బ్రహ్మగారు సృష్టించి ఈ జాతులందరికీ మంచి సందేశం ఇచ్చేటటువంటి భక్తులు కూడా ఈ భూమండలంలో పెరగాలి అనుకున్నాడు. భక్తులని పెంచే బాధ్యత నారదునికి ఇచ్చాడు. నారదుడు ఏం చేసేవట, భూమి మీద పుట్టినటువంటి వాళ్ళలో ఎవడు యోగ్యుడో కనిపెట్టి వారికి ఉపదేశము చేసి వారందరినీ సక్రమ మార్గంలో నడిపి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని తక్కిన వాళ్ళని బతకమనేవాడు. సత్యం, ధర్మం, అహింస, భక్తి, శ్రద్ధ ఇటువంటివన్నిటినీ నారదుడు వ్యాప్తి చేయడం మొదలెట్టాడు. ఒక్క నారదుడు వల్ల మాత్రమే అన్ని అవ్వవు గనక నారదునికి సాయంగా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే నలుగురిని పంపాడు. వీళ్ళని సనక సనందనాది మహర్షులు అంటారు. వీరంతా లోకమంతా తిరిగి ధర్మ ప్రచారం చేసేవారు. వీళ్ళు నిలకడగా ఉండరట, ఎప్పుడూ ఒక చోట ఉండరు. తిన్న చోట పడుకోరు, పడుకున్న చోట కూర్చోరు, కూర్చున్న చోట ఒకరోజు రాత్రిపూట ఉండరు. ఇలా నిరంతరం సంచారం చేస్తూ ఉంటారు. వారిలో నారదుని చేత బాగా వ్యవస్థీకృత చిత్తుడు కావింపబడి తరించినటువంటి ఒక పరమభక్తుడు ధ్రువుడి చరిత్ర. ఒకప్పుడు నిన్న మీకు చెప్పానుగా, స్వయంభువ మరువు గారు శతరూపని భార్యగా చేసుకుని ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పిల్లల్ని కన్నాడు అని చెప్పాం. తర్వాత స్వయంభువ మరువు ముక్తి పొందాడు. ఆయనకి ఎప్పుడూ వార్ధక్యం లేదట. మనువులలో స్వయంభువ మరువు బంగారపు కాంతిలో ఉండేవాడు. ఆయన ఎప్పుడు చూసినా 30-30 ఏళ్ల కుర్రవాడిలాగే ఉండేవాడు. ఆయన భార్య శతరూపు కూడా అటువంటి సౌందర్యవతి. సహజంగా విష్ణు భక్తులు ఎప్పుడు అలాగే ఉంటారు. అదే రూపంతో ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక ప్రియవ్రతుడు ఒక భాగాన్ని, ఉత్తానపాదుడు మరొక భాగాన్ని చొప్పున మొత్తం భూమండలాన్ని పంచుకుని వాళ్ళు రాజ్యపాలన చేశారు. ఇప్పుడు చాలామంది ధర్మ సందేహాల్లో ఏమండి, భారతదేశంలో తప్ప మరెక్కడ దేవతలు అవతరించరా, ఇక్కడ తప్ప గుడులు లేవా అని అడుగుతున్నారే. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా తెలియక అలా అడుగుతున్నారు. ఇప్పుడంటే ఇలా ఇన్ని దేశాలు విడిపోయాయి. ఒకప్పుడు భూమండలం అంతా భరత వర్షమే. ఆ తర్వాత ఖండములుగా, ద్వీపములుగా, వర్షములుగా విభజింపబడ్డాయి. ఈ విభజించిన వాడు ఎవరో తెలిసినా, మనువులలో 6వ మనువు దాన్ని విభజించాడు. అంటే రైవతుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు. ఆ తర్వాత ఆయన అనుయాయి చాక్షుషుడు. వీళ్ళు భూమి చుట్టూ తిరిగారు. తిరిగితే ఆ రథం తిరిగిన ప్రాంతాలు 7 భాగములుగా, 7 ద్వీపములుగా, 9 ఖండములుగా, వర్షములుగా విభజింపబడ్డాయి. ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, జంబూద్వీపం, ఇలా ద్వీపములుగా విభజించినటువంటి వాళ్ళలో సగభాగం రైవతుడు చేశాడు, సగం చాక్షుషుడు చేశాడు. ఆయన తిరిగిన ప్రాంతాల్లో ఎన్నో నదులు, సముద్రాలు చేరాయి. దానివల్ల సముద్రాలు కూడా 7 సముద్రాలు అయిపోయాయి. ఈ విధంగా భూమి విభజింపబడింది. కానీ ఒకప్పుడు మొత్తం భూమండలం అంతా అఖండముగా, మొక్కలు కావింపబడకుండా ఉన్నది, ఏక భూమండలం. ఆ భూమండలం అంతటిని స్వయంభూమను పరిపాలించాడు. ఆయన తర్వాత అంతలా పరిపాలించిన వాడికి ఎవరు లేరట. ఆయన కాలంలో చెల్లింది ఆయనకి. ఆయన కొడుకుల దగ్గరికి వచ్చేసరికి తూర్పు భాగం అంతా ఉత్తానపాదుడు, పశ్చిమ భాగం అంతా ప్రియవ్రతుడు స్వీకరించాడు. అనగా భూమి 2 భాగములయ్యింది. అందులో ఈ ఈస్టర్న్ కంట్రీస్తో తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాచ్య దేశాలన్నిటినీ ఉత్తానపాదుడు స్వీకరిస్తే, ప్రియవ్రతుడేమో పశ్చిమ దేశాలు పరిపాలించాడు. అందుకే ఇప్పటికి కూడా ప్రియవ్రతుడు వెస్టర్న్ కంట్రీస్కి మూల పురుషుడు అని వాళ్ళు కొంతమంది గర్వంగా చెప్పుకునేవారు ప్రాచీన కాలంలో. దాని గురించి బ్రౌన్ దొరగారు ఒక వ్యాసం కూడా రాశాడు. సిపి బ్రౌన్ అని ఆయన తెలుగు వాళ్ళ యొక్క భాష అంటే ఇష్టపడి ఇక్కడికి చేరి ఆయన కూడా ఒక నిఘంటు రాశాడు. ఆయన ఎంతో ఆనందపడిపోయి, ఓహో ఆయన ప్రభావమేనండి, ప్రియవ్రతుడి ప్రభావంతో మేము మీ దేశానికి వచ్చామన్నాడు. కానీ మన దేశాన్ని తగలబెట్టారు, అది వేరే విషయం అనుకోండి. ఈ ఉత్తానపాదుడికి 2 భార్యలు, సునీతి, సురుచి. సునీతి పెద్దది, పరమ ధర్మాత్మురాలు. 2వ ఆవిడ పేరు సురుచి. ఈవిడ కొంచెం సౌందర్యము ఎక్కువే, భేషజము ఎక్కువే, అహంకారము ఎక్కువే, రజోగుణం ఎక్కువ. ఇద్దరూ తన భార్యలు అయినప్పటికీ చిన్న భార్యని ఎక్కువ ప్రేమతో చూసేవాడు ఉత్తానపదుడు. అంతటి మనువు కుమారుడయ్యుండి కూడా సమత్వం చూపించలేకపోయాడు. ఇదే కాల ప్రభావం అంటారు. అన్నిటికీ మూలం కాలమే, ఆయా వ్యక్తుల కర్మములే. ఒక్కొక్కడు చూస్తే ఎందుకో మనకి పెట్టబుద్ధి వేస్తుంది, ఒక్కొక్కడు చూస్తే మొత్త బుద్ధి వేస్తుంది. కారణం ఏమిటో చెప్పలేము. ఆ వ్యక్తి మీద ఎందుకు ద్వేషం కలుగుతుందో, ఎందుకు రాగం కలుగుతుందో వీరికి తెలియదు, కానీ పరమాత్ముడు చెప్పాడు ఇవన్నీ మీ కర్మలు అన్నాడు. ఓ వ్యక్తితో పూర్వజన్మలో బంధం ఉంది మనకి, అందుకే వాడు రాగానే మనని బాగా ఆకర్షిస్తాడు, వాడి కోసం ఏదన్నా చేస్తాం మనం. ఒక్కొక్కడిని దగ్గరికి వస్తే సార్ చెప్పో అని గంటేస్తాం. ఇవన్నిటికీ మూల కారణం ఆయా వ్యక్తుల మధ్యలో ఉండేటటువంటి పూర్వజన్మ అనుబంధము. ఎంత అద్భుతంగా రాశాడండి మహానుభావుడు. పూర్వజన్మ బంధం దాగమన్నా దాగదు అంటూ లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో చాలా అందమైన శ్లోకం రాశాడు. కృష్ణుడు ఉయ్యాల తొట్టులో పడుకున్నాడు. పడుకునేటప్పుడు వాళ్ళమ్మ ఆయన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ ఏదో ఒక కథ చెప్పేది. కథ విన్నాకే నిద్రపోయేవాడు ఆయన, కథ వినకపోతే నిద్రపోయేవాడు కాదు. కాబట్టి రోజు ఒక కథ చెప్పవలసిందే. పిల్లలకి కథలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పిల్లలకి కథలు చెప్పడం మానేశారు. కథల బదులుగా వ్యధలు బయలుదేరాయి పిల్లలకి, అవే వాట్సాప్లు ఫోన్లు. ఇంకా ఈ పిల్లలు ఇంత అప్పుడు పుట్టినవాడి దగ్గర నుంచి ఫోన్ అలా చూసి అని వాళ్ళు వాడు నవ్వుకుని పిచ్చాడైపోతున్నాడు. వాళ్ళకి భాష రావటంలా, అసలు మాట్లాడటం చేత కావటంలా, కేవలం ఫోన్లు. పిల్లల్ని సర్వనాశనం చేసుకుని చిన్నప్పటి నుంచి సరదా కోసం ఫోన్లు ఇచ్చి టీవీలు పెట్టి ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక మా వాడండి మాట్లాడలేకపోతున్నాడండి, మాటలు రావట్లేదండి, ఫోన్ పిచ్చిలో పడ్డాడండి, స్కూల్కి వెళ్ళటం లేదండి అని నా దగ్గరికి ఎంతోమంది వచ్చి ఇది ఎలా బయటపడాలని అడుగుతున్నారు. ఎలా బయటపడతారు? ఇంకా బయటపడేది ఏముండదు, ఒకసారి నరకంలో పడ్డారు, అందులోంచి బయటపడడం అంత తేలిక కాదు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని చిన్నప్పటి నుంచి పిల్లలకు ఫోన్లు ఇవ్వడం మానేయండి. సగం టీవీలు తీసి పక్కన పడండి, శిరోదిలిపోతుంది మనకి. మీరు టీవీలు దేనికి ఉపయోగించాలి, ఎప్పుడైనా ఫోన్ దేనికి ఉపయోగించాలి, ఇలా పురాణాలు వినడానికి మాత్రం వినియోగించండి. ఇక ఈ పనికిమాలిన సోదంత మనకెందుకండి దిక్కుమాలిన అన్నీ. పిల్లల్ని సరి అయిన పౌరులుగా చిన్నప్పటి నుంచి మహాత్ములుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులది. ఒక్కళ్ళ ఇళ్లలో బొట్లు పెడుతున్నారు ఆడపిల్లలకి, ఏ ఇంట్లో అయినంత విభూతి పిల్లలకు పెడుతున్నారా? సోమవారం వస్తే శివాలయానికి, ఇంకో బుధవారం వస్తేనో ఇంకో పర్వదినన్నాడో విష్ణువాలయానికి ఎవరైనా తీసుకెడుతున్నారా? ఏమీ లేదా. మనం మాత్రం పెద్దయ్యాక ముసల్తనలో దండం పెట్టుకుని బాగుపడాలి, పిల్లలు మాత్రం హాయిగా పబ్బలకు వెళ్ళాలి. ఆ పబ్బనే జబ్బుల్లో పడి పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించాలంటే భయం కలుగుతుంది కదా. ఎంత దురవస్థ వచ్చిందండి, రాముడు పుట్టిన గడ్డ, కృష్ణుడు పుట్టినటువంటి భూమి, ఇవి పాడైపోతున్నాయి. అందుకని కృష్ణుడి చరిత్ర వినడం కాదు, అందులో ఉన్న మంచి తీసుకోవాలి. కృష్ణుని ఉయ్యాల్లో పడుకోబెట్టి రోజు పురాణ కథలు చెప్పేది యశోద. ఓ రోజు చెప్పిందిట, రామో నామ బభూవ. రాముడని ఒక ఆయన ఉన్నాడు, వెంటనే ఈయన ఊ అన్నట్టు కృష్ణుడు. ఉయ్యాల్లో పడుకుని ఊ కొడుతూ వినేవాడు ఆయన. ఊ అనకుండా వినేవాడు కాదు, మీరు ఊ అనకండి, పురాణం అంతా దెబ్బతింటుంది. నేను చెప్పినప్పుడల్లా ఓ ఓ అని ఒకేసారి 1000 మంది అన్నారంటే ఇందులో వైపు దద్దనెళ్ళిపోతుంది. అక్కడ కృష్ణుడు చిన్నపిల్లవాడు, ఉయ్యాల్లో ఉన్నాడు కనుక ఆయన ఊ అంటే కూడా అందం. తదబలా సీతేతి, రాముడి భార్య సీత అనగానే మళ్ళీ ఊ అన్నాడు ఆయన. తౌ పితుర్వాచ పంచవటీ తటే విచరత తస్యాహరద్రావణ. రాముడు సీత లక్ష్మణునితో కలిసి పంచవటి తీరానికి వెళ్ళారు. అక్కడ పంచవటి దగ్గర ఉండగా సీతాదేవిని రావణుడు అపహరించాడు. ఇంతవరకు యశోద కథ చెప్పింది కృష్ణుడికి నిద్రపోవడానికి. నిద్రార్థం జననీ కథామితి హరేహే హుంకారత శృణ్వత సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాతున. ఇలా తల్లి కథ చెప్పగానే రావణుడు సీతను అపహరించాడనే మాట వినడంతో నిద్రపోవడం కోసం తల్లి చెబుతున్న కథని ఉయ్యాల్లో ఊ కొడుతూ వింటున్న కృష్ణుడు టక్కర ఉయ్యాల్లో లేచి కూర్చుని లక్ష్మణ ధనుస్సు 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 అని తొందరపాటుతో పలికేట, కంగారుగా పలికాడు. ఆవిడ కంగారు వచ్చింది. తూతూ అని కసూమి ఏమిట్రానైనా కలవరిస్తున్నావు అందిట. కారణం కృష్ణుడైనా పాత కథ వినగానే ఆ పాత బంధం పోదుగా రుణానుబంధం. అందుకని సీత రామావతారాలన్నీ గుర్తుకొచ్చి లక్ష్మణ అన్నాడు ఆయన. భగవంతునికి కూడా పాత జన్మ వాసన పోలేదు అని చెప్పడానికి ఉపయోగపడే అద్భుతమైన శ్లోకం అంటాడు ఆయన. ఆయనే రామావతారం మర్చిపోలేకపోతున్నాడు. కృష్ణావతారంలో ఉన్న కృష్ణావతారంలో రాముడిని మర్చిపోడు, రామావతారంలో నరసింహుడిని మర్చిపోడు, ఏ అవతారాన్ని మర్చిపోడు ఆయన. చూచారు, అందుకని పూర్వభవ అనుబంధం తొలగదు. ఈ శ్లోకానికి తెలుగులో మంచి పద్యం కూడా రాశారు, అనువాదం కూడా చేశారు, ఎంత అందం. ఇంకో కొసమెరుపు కూడా అందించాడు అన్నమాట. ఇద్దరు ముగ్గురు అనే తేడా లేకుండా పూర్వకాలంలో ఈ పద్యాలు మా ఇళ్లకు వచ్చి పాపం గంగిరెద్దులు వాళ్ళు పాడేవారండి. నాకు ఆశ్చర్యం కలిగేది ఆ రోజుల్లో వాళ్ళు ఈ సంక్రాంతి రోజుల్లో తుత్తుత్తు అని ఊత్తు వచ్చి గంగిరెద్దులను ఆడిస్తూ ఇలాంటి ఎన్ని పద్యాలు పాడేవారు, ఎంత మధురంగా పాడేవారు. వాళ్ళు అందరూ దెబ్బతినేస్తున్నారు వృత్తులని అనమాట. కనుక ఇన్న కుల వంశులు రఘుకులేశుని పుత్రులు రామ లక్ష్మణులు జనకజ రామ పత్ని పితురాజ్ఞ శరంబున దాల్చి మువ్వురున్ వనములకేగా జానకిని వైరముతో కొనిపోయే రావణుండనుచును నీవు చెప్ప వినినంతనే ఆగ్రహమంది లక్ష్మణా ధనువిటు తెమ్మనంటి కదా దాగునే పూర్వభవానుబంధముల్. ఓ రోజున కృష్ణుడు యశోత్తు అన్నాడు అనమాట, పెద్దయ్యాక అన్నట్ట, అమ్మా చిన్నప్పుడు నువ్వు నాకు కథ చెప్పావు రామలక్ష్మణులు సీతతో వనవాసానికి వెళ్ళారని. అప్పుడు సీతని రావణుడు అపహరించాడని నువ్వు చెప్పగానే లక్ష్మణ ధనుస్సు ఎక్కడ అని కోపంతో తొందరపాటుతో పలికాను, నీకు గుర్తుందా? కారణం ఏమిటి? దాగునే పూర్వభవాను బంధముల్. పూర్వజన్మ బంధం ఎంత గింజుకున్నా దాగదట. అందుకని ఎప్పుడూ పూర్వజన్మ సంస్కారం మన వెంట ఉంటూనే ఉంటుంది. ఎన్ని జన్మలెత్తినా పూర్వకర్మములు అంత తేలిగ్గా తొలగవు అన్నారు. కర్మములు తనువులు పెక్కైన చెడవు తన కర్మంబులు. ఎన్ని శరీరములు ధరించు పాతవాసన తొందరగా పోదు. ఇంగువు కట్టిన గుడ్డని ఉతగ్గా 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 ఇంగువు వాసన కొంత పోతుందేమో కానీ ఎంతో కొంత ఉండిపోతుంది. అది కుమల వాసన తేలిగ్గా పోదు. అందుకే ఇంగువు కట్టిన గుడ్డ అంటారు. అలాగే మన శరీరం కూడా పాతవాసన అంత తేలిగ్గా వదిలించుకోదు. అందుకని తనువులు పెక్కైన చెడవు తన కర్మంబులు. ఎన్ని జన్మలెత్తినా పాత వాసన పోదు. అది పోవడానికి ఒకటే ఒక మార్గం ఉందట, యాంతేమతి సాగతి. అంచకాలమునందు నీ మనస్సులో ఏది ఉంటే అదే నీ వెంట వస్తుంది. అందువల్ల వార్ధక్యం వచ్చినప్పుడు నిరంతరం నీకు తోచిన ఏదో ఒక నామం రామ కృష్ణ శివ అనుకో, విడిచిపెట్టకు. చీటికి మాటికి నీరసం వచ్చేసింది అనుకో, హరి అను, రామా అను, అప్పుడు ఏమవుతుంది? చివరిలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఈ స్మరణమును జీర్ణించుకుంటాయి తమలో. అప్పుడు పోయేటప్పుడు ఏ రామో అంటాం, వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతాం, లేదా శివ అన్నాం కైలాసానికి వెళ్ళిపోతాం. బెంగ పెట్టుకోవద్దు. మనం పూర్వం పాపం చేసామనే బెంగ ఎప్పుడు వద్దు సుమండి, అది మన చేతిలో లేదు. కర్మయోగం, పాత కర్మ వల్ల అలా చేసాం. ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే, నిత్యం సంకీర్తనమే, నిత్యం నామస్మరణమే. తెలిసి కాని తెలియక కాని నామస్మరణం చెయ్యి 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 అన్నాడు. రేపో మాపో ప్రహ్లాద చరిత్ర వస్తుంది ఇక్కడ మీకు. విష్ణు పురాణంలో ప్రహ్లాద చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంది, అది కూడా చాలా బాగున్నది. అందులో ప్రహ్లాదులు చెప్పిన ఒక శ్లోకం రేపు చెబుతారు, ఇప్పుడు కాదు కాబట్టి. అదే మనకు ఆదర్శం కాబట్టి కూర్చున్నా తింటున్నా తిరుగుతున్నా ఎప్పుడు ఒక నామం విడిచిపెట్టకండి అంతే. అది విడిచిపెట్టకుండా ఉండాలంటే మీ గురువుల మీద భక్తి ఉండాలి, పురాణాల మీద నమ్మకం ఉండాలి. అనేక పాపములను తొలగించే శక్తి ఈ పురాణములకు ఉన్నది. నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వమునన్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ. వేయి వేదములు చదివినా మోక్షం రాదు, ఒక్క భాగవతం అనే వేదం వింటే చాలు నీకు ముక్తి ఈ జన్మలోనే వస్తుందన్నారు. అంటే పురాణం ఎంత గొప్పదో ఆలోచించండి. అందులో ఉన్న భగవత్ కథ, భగవన్ నామ సంకీర్తన మన శరీరంలో అడుగడుగుని బాగు చేస్తాయి. అందుకని పూర్వకాలంలో వేదమేమో పఠనం చేయించేవారు, పురాణమును కథారూపంలో భాష్యం చెప్పేవాళ్ళ ద్వారా చెప్పించేవారు. పురాణం కేవలం పారాయణం కాదు, వినాలి, అర్థం చేసుకోవాలి. వేదం వినాలి, ఎందుకంటే వేదం యొక్క భాష్యం అంత తేలిక కాదు చెప్పడం కనుక. వేదం మంత్రం చెవిలో పడాలి, పురాణ కథ చెవిలో పడాలి. ఈ రెండింటిని పోషిస్తే మానవుడు తరిస్తాడు. ఒకళ్ళిద్దరు కాదు, నేను చెప్పింది కాదు కదా, యుగయుగములుగా చెబుతున్న మాట. వ్యాసుడు చెప్పాడు, శంకరాచార్యులు వారు చెప్పారు, వీరందరూ చెప్పారు, మీరు పురాణములను శ్రద్ధతో వినండి. అందుకని జగద్గురు స్థానంలో ఉన్న భారతీ తీర్థ మహాస్వామి వారు మనల్ని అనుగ్రహించడానికి 18 పురాణాలని ఒక ప్రాజెక్టుని మనకు అందించారు. సంకల్పంలో మన మనస్సులో సంకల్పం ఉంది, ఆయన దూరారు, ఇదిగో ఈ పురాణం ఈ సంవత్సరం చెప్పండి 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 అంటుంటే అలాగే మనం ఆ చొప్పున సాగిస్తున్నాం. ఇది సరదా కోసం పెట్టారనుకుంటారా? మనల్ని ఆదేశించి విష్ణు పురాణం చెప్పడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? జగద్గురువులే కదా. ఎందుకు ఇచ్చారు అంటే ఈ పురాణం వింటే ఈ సంవత్సరం దీనివల్ల ఇంత లాభం ఉన్నది, ఇప్పుడు రాబోయే కాలంలో శుభకృత్తు కాబట్టిది, శుభకృత్తులో శుభం కలిగిస్తుంది విష్ణు పురాణం. నిరుడు మనకి బ్రహ్మాండ పురాణం అవసరమయ్యింది, అంతఃపూర్వం శివపురాణం అవసరమయ్యింది, అంతఃపూర్వం దేవీ భాగవతం అవసరమయ్యింది, అంతకుముందు మార్కండేయ పురాణం అవసరమయ్యింది, అంతకుముందు భాగవతం, దానికి ముందు భారతం, అంతకుముందు హనుమత్ చరిత్ర. ఇవి ఆయా సంవత్సరములకు అవసరం. అందువల్ల వాళ్ళు యోగ దృష్టితో మంత్ర ద్రష్టలు గనక, ఎక్కడ ఏం జరుగుతుందో చూడగలిగే ద్రష్టలు గనక ఇలా ఈ కాలములో ఇది వినండి అన్నారు. మనం అలా చేయటమే, చదవడం కష్టం, వినడం తేలిక. ఈ పుస్తకంలో ఉన్న శ్లోకాలకి ఇతరులు రాసిన తాత్పర్యం మీకు ఎలాగో అర్థం కాదు, ఆ తాత్పర్యం కంటే శ్లోకమే తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది శిష్యులు అక్కడ శ్లోకం ఒకటి తాత్పర్యం ఒకటి కనపడుతుంది అంటారు, నిజంగా అక్కడ అది అర్థం ఉండదు, కానీ కింద అర్థం చూస్తే మనకి భయం వేస్తుంది. పోనీ శ్లోకం పూర్తిగా అర్థమవుతుందా? అది మహాత్ములైన సంస్కృత పండితులకి తప్ప సామాన్యులకి కుదరదు. అదే ఆ శ్లోక సారాంశం మేము మీకు స్పష్టంగా తేలికగా ఇక్కడ చెబితే వినడం ఎంత తేలిక? మామిడి పండు కొయ్యక్కర్లేదు, దాని తొక్క తీయక్కర్లేదు, పిసికి రసం తీయక్కర్లేదు, మీరు నోట్లో పెట్టుకు పీక్కుంటే టెంకలో ఉన్న పీచు పళ్ళల్లో ఇరుక్కుంటుందనే బెంగక్కర్లేదు, ఆ పీచు పీక్కోవడానికి మళ్ళీ పేచి ఎక్కర్లేదు, దాన్ని చక్కగా వడగట్టి జ్యూస్ గ్లాసులో పోసిస్తే ఒరిజినల్ మామిడి పండు జ్యూసు హాయిగా తాగేయచ్చు. అందులో కెమికల్స్ ఉండవు కదా, అది మజా, అసలు మజా ఇది. అది ఎంత లాభం మరి? అలాగే గురువులు అందిస్తున్నటువంటి పురాణములు మీరే కష్టపడక్కర్లేకుండా, ఈ క్రియాపదం ఏమిటి, ఈ శబ్దానికి అర్థం ఏమిటి, ఇక్కడ అచ్చు తప్పు ఉందా అప్పు తచ్చు ఉందా, లేకపోతే దీనికి నిజంగా ఇది సారాంశం అని బెంగక్కర్లేకుండా హాయిగా చెబుతూ ఉంటే రెండు చెవులు రిక్కించి ఉన్న కాసేపు మనస్సు అటు ఇటు పోనివ్వకుండా లగ్నం చేసి వింటే చాలు. ఒక్క 2 గంటలు వినండి, అంతకంటే ఎక్కువ కర్ల రోజులో 2 గంటలు వినండి అన్నారు. అదే వృద్ధులకి ఏం చెప్పారు? శరీరం పనిచేయదు కనుక దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవవా ఏ శృణ్వంతి సదా భక్త్యా న తేషాం దుర్గతి క్వచిత్. నాయన రోజులో సగం భాగం పురాణం విను, హబ్బే 12 అవర్స్ ఎక్కడ వింటామండి బాబోయ్, 12 గంటలు ఉద్యోగం చేయమంటే చేస్తాం, ఏదో డబ్బులు వస్తాయి కనుక అనుకుంటావేమో. అప్పుడు తదర్థం వా అంటే 6 గంటలైనా విను, అది వినలేదు అన్నట్టు. దినమర్థం అంటే సగమైనా వినలేడు, తదర్థం అందులో సగం వినలేడు. అప్పుడు ముహూర్తం, ఒక ముహూర్త కాలమైనా పురాణం విను. మేము ముహూర్తం కూడా వినడానికి వీలు కాని దుస్థితిలో పడ్డాం అంటావేమో. అప్పుడేం చేస్తావు? క్షణమేవవా, ఒక క్షణమైనా శ్రద్ధతో పురాణం విను. అలా వింటే న తేషాం దుర్గతి క్వచిత్, తేషాం అలా విన్నవారికి దుర్గతి చెడ్డగతి న క్వచిత్ ఎక్కడా ఉండదు. మాట వరుసకు కూడా వాడు నరకానికి పోడు, వాడు భయంకరమైన దుర్మరణం పొందడు, సుఖంగా ఉత్తమ లోకాలు వెళ్ళిపోతాడు. ఇది వ్యాసుడు చెప్పిన శ్లోకం, విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకం, ఇదే శ్లోకం భాగవతంలో చెప్పాడు, ఇదే శ్లోకం దేవీ భాగవతంలో, ఇదే శ్లోకం యథాతథంగా స్కాంద పురాణములోని మానసోత్తర ఖండములో కూడా వేదవ్యాస మహర్షి అందించాడు. దీన్ని బట్టి పురాణములు ఎంత గొప్ప ఆలోచించండి. అటువంటి పురాణంలో చెప్పారు, ఉత్తానపాదుడు అంతటి మహాత్ముడు స్వయంభూమును కొడుకు కూడా పూర్వకర్మం ఎక్కడో ఉండడం వల్ల పెద్ద భార్య సునీతి మీద ప్రేమ తక్కువగా, రెండవ భార్య సురుచి మీద ఎక్కువ ప్రేమ చూపించాట. అది పూర్వభవ అనుబంధం, ఎక్కడో కర్మ, ఏదో ఇప్పుడు మనం చెప్పాలంటే కెమిస్ట్రీ మిక్స్ అయింది అనమాట, పనిచేసింది. అందువల్ల సునీతి మీద ద్వేషం ఉండేది, సురుచి మీద ప్రేమ ఉండేది. ఇద్దరూ మంచి సుందరీమణులే. అందున సునీతి మరింత పవిత్రురాలు. అయినప్పటికీ చెప్పాను కదా ఈ కర్మయోగం. దానివల్ల ఏమైపోయింది, రాజుగారి ప్రేమ తన మీద ఉండడం వల్ల రాజు ఎప్పుడు చూసినా సింహాసనం మీద కూర్చున్నప్పుడు తననే పక్కన కూర్చోబెట్టుకోవడం వల్ల ఆవిడ శీర్ష్యం ఆహాతి గర్విత, ఈర్ష్య ఎక్కువగా ఉండేది ఇతరుల మీద. సవతి మీద ఈర్ష్య, గర్వం ఎక్కువగా ఉండేది. ఈ పెద్ద భార్య సునీతి వల్ల ఉత్తానపాదునికి ధ్రువుడు అని ఒక కొడుకు పుట్టాడు. రెండవ భార్య సురుచి వల్ల ఉత్తముడనే కొడుకు పుట్టాడు. ఈ ఇద్దరు కొడుకులు కొంచెం తేడాలో ఒక 6 నెలలు తేడాలో పుట్టారు. పెద్దవాడు ధ్రువుడు, రెండోవాడు ఉత్తముడు. ఒకరోజున ఉత్తానపాద మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సమయంలో పక్కనే ఆయన భార్య చిన్న భార్య సురుచి ఉన్నది. ఉత్తముడు వచ్చి వాళ్ళ నాన్నగారి కుడి తోడ మీద కూర్చున్నాడు. ఆ సమయానికి ధ్రువుడు కూడా అక్కడికి వచ్చాడు. వాళ్ళ నాన్న తొడ మీద కూర్చుని ఉన్న తమ్ముడు చూడగానే ఇతనికి కూడా కుతూహలం కలిగింది. ఇదేదో మనం కూడా కూర్చుంటే బాగుండనిపించిందిట. కుర్చీ ఖాళీగా ఉంటే పిల్లలకు కూర్చోవాలనిపిస్తున్నాడు. నిజానికి పిల్లలకు ఎందుకు కూర్చుని వినాలని శాస్త్రం. కుర్చీ ఖాళీగా ఉందిగా, మనం పెద్దవాళ్ళమే, మనం మాత్రం గొప్పవాళ్ళం కదా అనిపిస్తుంది అన్నమాట. పాపం ధ్రువుడికి అలా అనిపించలేదు కానీ వాళ్ళ నాన్నగారు అంటే ప్రేమ వల్ల నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలనుకున్నాడు. టక్కునొచ్చి తొడ మీద కూర్చుంటూ ఉంటే ఒక్క తోపు దోసేసింది కిందకి. మూర్ఖుడ కిందకి దిగి అన్నది. వాడు తెల్లబోయాడు. బాలోసి పతనాత్మానమన్య స్త్రీ గర్భ సంహృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభేర్థే మనోరథ. ఏ కుర్రాడా, నేను ఇక్కడ ఉండగా మీ నాన్నగారు తొడ మీద కూర్చుందాం అనుకున్నావా? ఆయన తొడ అంటే ఏమిటనుకుంటున్నావు? సింహాసనం వంటిది. ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత నా కొడుక్కి ఉత్తముడికే ఉంది. ఇంతంత డైలాగులు చంటిపిల్లాడి అంటారు ఎవరన్నా కూర్చోవద్దు అన్న కాదు, ఆ తొడ అనే సింహాసనం మీద కూర్చునే అధికారం నా పుత్రుడికే ఉంది. ఎందుకో తెలుసా, వాడు నా కడుపులోంచి పుట్టాడు కనుక. నువ్వు మరొక స్త్రీ గర్భం నుంచి పుట్టావు, అన్య స్త్రీ గర్భం నుంచి పుట్టినటువంటి వాళ్ళకి ఈ సింహాసనం మీద కూర్చునే అధికారం లేదు. నీకెప్పటికైనా మీ నాన్నగారు తొడ మీద కూర్చోవాలనిపించిందంటే బ్రహ్మదేవుడి కోసమో విష్ణు కోసమో తపస్సు చెయ్యి, అప్పుడు వాడు ప్రత్యక్షం అవుతారు, ఏం కావాలో కోరుకోమంటారు. నన్ను సురుచి కడుపున పుట్టించమను వాళ్ళని కోరుకో, అప్పుడు వాడు సంతోషించి నిన్ను పట్టుకొచ్చి నా కడుపులో వారేస్తారు. నా కడుపులోంచి పడతావు, నా కడుపులోంచి బయటకు వచ్చావనుకో, అప్పుడు నాన్నగారి తొడ మీదే కాదు ఈ సింహాసనం మీద కూర్చోగలుగుతావు. ఇంత మాట అన్నది. తపస ఆరాధ్య పురుషం తస్యైవానుగ్రహేణమే. పురుషోత్తముడైన విష్ణువు కోసం తపస్సు చెయ్యి, ఆయన్ని మెప్పించు, అప్పుడు ఆయన మెచ్చుకుని నిన్ను మళ్ళీ నా కడుపులో నుంచి బయటకు వచ్చేలా చేస్తాడు, నా గర్భం నుంచి పుట్టేలా చేస్తాడు. అప్పుడు నా గర్భం నుంచి పుడితే నీకు మీ తండ్రి గారి తొడ మీద కూర్చునే యోగ్యత కలుగుతుంది అనగానే ఒక్క క్షణం ఆయన తెల్లబోయాడు. ఈ కుర్రవాడు బుద్ధిమంతుడే కాక మంచి క్షాత్రం ఉన్నవాడు, పౌరుషం కూడా ఉన్నవాడు. కర్రతో కొట్టిన పాము ఎలా బుసలు కొడుతుందో అలా బుసలు కొట్టాడు. బాధపడిపోయాడు, దుఃఖించాడు, గజగజలాడిపోయాడు, ఏమనలేడు. తండ్రికేసి చూశాట ఇప్పుడు తొడమేంచి కిందకి సవతి తల్లి తోసినప్పుడైనా ఏ పిల్లవాడిని తోస్తున్నావేం అనలేదు ఆయన. అందుకని వాళ్ళ నాన్నకేసి చూస్తే ఆయన ఏం పట్టించుకోలేదట, మౌనంగా ఉన్నట. పితరం సన్నవాచం, మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్న తండ్రిని చూశాడు. అంటే నాన్నగారి దగ్గర నాకు ఏ విధమైన గౌరవం లేదు, నేను ఏడ్చినా పట్టించుకోవడం అర్థమైపోయింది. వెంటనే ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. సునీతి ఏడుస్తూ వస్తున్న కొడుకు కన్నీళ్లు తుడిచి తొడ మీద కూర్చోబెట్టుకుని ఏమిటినైనా అన్నదిట. పెదవులు వణికిపోతున్నాయి, శరీరం కంపించిపోతుంది. నిన్నటిదాకా మంత్రిగా ఉన్నవారికి మంత్రి పదవి పోతే వాడు ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తున్నాడు ఏమిటి కుర్రాడు అనుకుని, ఏం నాయన ఏమిటి ఏడుపు అనగా అప్పుడు మాట్లాడలేదు ఆయన. ఇంతలో కొంతమంది అంతఃపుర స్త్రీలు ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ చెప్పడం. సిబిసిఐడీలు కొంతమందికి కాలక్షేపది. ఎప్పుడు ఉంటారట ఈ గూఢచారిణులు గూఢచారులు. ఏ మూల ఏం జరిగిందో ఎంక్వైరీ చేయటం వాళ్ళ లక్షణం. ఈ అక్కడ వార్తలు ఇక్కడికి, ఇక్కడ వార్తలకు అక్కడికి చేర్చేటటువంటి వాళ్ళల్లో కొందరు వచ్చి, అమ్మ జరిగింది ఇది, తండ్రి గారు తొడ మీద కూర్చున్న ఇతన్ని కిందకి తోసింది సురుచి, దెప్పింది, దాంతో ఏడుస్తున్నాడు అనగానే పాపం సునీత కూడా చాలా బాధపడిపోయింది. కొడుక్కి జరిగిన అవమానం, తనకి జరిగిన అవమానం, ఈ రెండు తలచి తలచి బాగా పొగిలిపోయింది పాపం, కన్నీళ్లు కార్చింది. నాయన, సురుచి యథార్థమే పలికింది, సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే యద్వర్భగాయా ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతేయాం భార్యేతి వా ఓఢుమిడస్పతిర్మా. సురుచి సత్యమే పలికింది, నువ్వు నాలాంటి ఒక దురదృష్టవంతురాలి కడుపున పుట్టావు. నేను దుర్భగని అంటే ఏమిటి, దురదృష్టవంతురాలిని. నాకు సౌభాగ్యం కేవలం భర్త రూపంలో ఉన్న తప్ప సంపదలు లేవు, పదవి లేదు, భర్త ప్రేమ లేదు. అలా భర్త ప్రేమకి నోచుకోక, ధనం లేక, సరైన దాసదాసీజనం లేక, మాట చెల్లుబడి లేక, ఏదో ఇంట్లో నామకే వస్తే భారీగా ఉంటే అటువంటి స్త్రీని దుర్భగ అంటారు. నేను అటువంటి దాన్ని. భగవంతుడు ఏ కర్మ వల్ల నిన్ను నా కడుపులోంచి పుట్టించాడు, నేనేమీ చేయలేను. నా స్తన్యం తాగి నా పాలు తాగి వృద్ధ అభివృద్ధి పొందావు, అందువల్ల నీకు ఈ అవమానం తప్పదు. ఇంతెందుకు మీ నాన్న నన్ను భార్య అని చెప్పుకోవడానికే సిగ్గుపడతాడు. ఎప్పుడు మా పెద్ద భార్య అని చెప్పలేదు ఒకసారి కూడా. ఇతరులు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఈవిడ ఎవరైనా అడిగితే, ఏదో గురువుల దగ్గర కూడా నా భార్య అని చెప్పడం. నన్ను భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడి దగ్గర నేనే ఉండలేకపోతున్నా. నేను పతివ్రతను కనుక తిట్టినా కొట్టినా భర్త భర్తే, నువ్వు కుమారుడివి, నువ్వు కూడా తండ్రి మీద ప్రేమతో సహిస్తే సహించు. లేదా పిన్ని మంచి మాట చెప్పింది అనుకుంటే తక్షణం ఈ సింహాసనాన్ని విడిచి, రాజ్యం విడిచి, అరణ్యాలకు వెళ్ళి శ్రీమన్నారాయణుని కోసం కఠోర తపస్సు చెయ్యి. యజ్ఞములతో భగవంతుడిని సంతోషపెట్టడం చాలా కష్టం, దక్షిణలతో యజ్ఞాలు చేయటం కష్టం, రకరకాల దానములు చేయడం కష్టం, ఉపవాసములు ఉండడం కష్టం, కానీ అత్యంత శ్రద్ధతో నారాయణ స్మరణం చేస్తే భగవంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి యజ్ఞముల కంటే, తీర్థయాత్రల కంటే, వ్రతముల కంటే స్మరణ మాత్రం చేత సంతోషపడే నారాయణుని దగ్గరికి వెళ్ళి నీ స్మరణతో ఆయన ఆకట్టుకో, వెళ్ళు. బ్రహ్మదేవుడికి కూడా అంతటి పదవి ఇచ్చినవాడు ఆ విష్ణువు, నీకు ముక్తి ఇవ్వగలడు, సింహాసనం ఇవ్వడం ఆయనకో లెక్క. నిరంతరం లక్ష్మీదేవి ఆయన పాదాలనే పట్టుకుంటూ ఉంటుంది, ఆ పాదాలు నువ్వు పట్టుకో అనగానే ధ్రువుడికి దుఃఖం తొలగిపోయింది. మా అమ్మ మంచి మాట చెప్పింది అనిపించింది. లక్ష్మీదేవి పట్టుకునే పాదాలని నేను పట్టుకుంటాను, కానీ ఆ భగవంతుడి గురించి నాకు ఎవరు చెబుతారు, ఆయనకి సంబంధించిన మంత్రం ఎవరు ఇస్తారు? పట్టుదలుంటే ఎవడో ఒకడా మాత్రం మంత్రం ఇవ్వకపోతాడా అని మళ్ళీ తనలో తానే అనుకుని తక్షణం తల్లి పాదాలకు నమస్కరించి బయలుదేరిపోయాడు ఆయన.